జీవమార్గము.
జీవాధిపతి నీవే, జీవపు మూర్త నీవే, జీవాధిపతి నీవే, జీవపు మూర్త నీవే, జీవ మార్గము నీవే, జీవ ప్రదాత నీవేగా, యేసు నీవేగా, యేసు నీవేగా, యేసు నీవేగా, యేసు నీవేగా నా జీవ మార్గము, యేసు నీవేగా నా జీవ మార్గము, జీవ
తనను సృష్టించిన దేవునికి దూరమైన మానవుడు శాంతి సమాధానాలు కోల్పోయాడు. అయితే ప్రేమగల దేవుడు ఆ మానవుని తన యొద్దకు చేర్చుకొనుటకు చేసిన మార్గమే ప్రభువైన యేసుని శిలువ మార్గం. ఆయనే ఆ జీవమార్గం. ఆ జీవమార్గమును గూర్చి దైవజనులు అజరయ్య గారు సందేశమును అందిస్తారు.
వినుచున్నటువంటి శ్రోతలకు ప్రభుయేసు నామమున శుభములు. అప్పుడప్పుడు మనల్ని కొత్తవారు మీరేం చేస్తారు అని అడుగుతారు. మీరెవరండి అని అంటారు. బహుశా వారు కావలసిన సమాధానం మనం చేసే ఉద్యోగమో, లేకపోతే ఎవరండి అంటే మన దేశంలో ఉన్న ఆచార ప్రకారం ఏదో ఒక కులమో తెలుసుకోగోరుతున్నారు. కానీ ప్రభు అయిన యేసును వెంబడించేవారికి ఒక ఆశ ఉంటుంది, మేము ప్రభువారము అని చెప్పాలని. క్రైస్తవులము అనొచ్చు, అంటే క్రీస్తు మాలో ఉన్నాడని. కొన్నిసార్లు క్రైస్తవులంటే ఏదో నామకంగా పేదవారు గనుక క్రైస్తవులయ్యారని అనుకుంటుంటాం, లేకపోతే గౌరవింపబడినటువంటి ప్రార్థన భక్తి కలిగినటువంటి వారుగా ఇతరులు అనుకుంటారు కదా క్రైస్తవులు అని చెబుదామని. కానీ ఈ విధంగా క్రైస్తవులుగా గుర్తింపబడడానికి ముందు, అనగా 2000 సంవత్సరాలప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో జీవించి బోధ చెప్పి తన ప్రాణాన్నే బలిగా ఇచ్చి శిలువ మరణముంది మరణాన్ని జయించి బ్రతికి వచ్చిన తరువాత, ఆయన యందు విశ్వాసం గలవారు పరిశుద్ధాత్మచేత నింపబడి ప్రభువుకు సాక్షులుగా ఉంటూ ఆయనను గూర్చి ఇతరులకు చెప్పాలన్న ఆశతో మేము యేసు శిష్యులము అని చెప్పుకున్నారు. కొన్నిసార్లు వారు పరిశుద్ధులుగా పిలువబడ్డారు, అనగా వీరి జీవితం మారింది, వీరిలో ఒక ప్రత్యేకత ఉంది కనుక ఇతరులు వారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు వ్రాసేటప్పుడు వారిని పరిశుద్ధులు అన్నారు. కొన్నిసార్లు వారిని విశ్వాసులు అన్నారు. వీరిది ఒక ప్రత్యేకమైన విశ్వాసం, దేవుని యందు విశ్వాసం. కానీ ఈ లోకానికి వచ్చి తన ప్రేమను చూపించి మరణముంది తిరిగి మరణాన్ని జయించి బ్రతికి వచ్చిన వాని యందు విశ్వాసం, వీరు విశ్వాసులు అన్నారు. తరువాత వారిలో ఉన్న ప్రేమ, ఒకరిళ్ళ ఒకరికున్నటువంటి ప్రేమను బట్టి వీరు సహోదరులు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు అని పిలుచుకునేవారు. నన్నెవరైనా మీరెవరండి అని అడిగితే యేసు శిష్యుని చెప్పాలని నాకు ఆశ. కాని యేసును వెంబడించాలంటే, ఆయన శిష్యులుగా ఉండాలంటే యేసు ప్రభు ఏమని చెబుతున్నాడో మనము చూద్దాం. మత్తయి రాసిన సువార్త 16:24 అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపబలెను. మీరు నా శిష్యులుగా ఉండకోరితే, నా నామం పెట్టుకుని నన్ను వెంబడింపకోరితే మిమ్మల్ని మీరు కాదనుకోవాలి. నేను శిలువ మరణం ముందుటకై ఈ లోకానికి వచ్చాను. మీకంటే ముందు ఆ శిలువెత్తుకుని నేను నడుస్తాను. మీరు కూడా మీ శిలువనెత్తుకుని నన్ను వెంబడింపాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. శిష్యునిగా ఉండకోరితే మీలో ఉండవలసిన లక్షణాలు: తగ్గించుకోండి, స్వార్థం తీసేసుకోండి, శ్రమపడటానికి ఇష్టపడండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు తన్ను వెంబడించువారితో చెప్పుచున్నాడు. ఒకప్పుడు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి, నేను నిన్ను వెంబడిస్తాను, మీరెక్కడికి వెళ్ళినా నేను మీ వెంట వస్తానన్నాడు. అతను చూసి ప్రభు అని యేసుక్రీస్తు అన్నాడు, ఆకాశ పక్షులకు గూళ్లున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదన్నాడు. ఎందుకన్నాడు అట్లా? అనగా ఈ లోకంలో ఏదో ఒక గొప్ప స్థితి కొరకు నువ్వు ఆశించి నా వెంబడొస్తున్నావేమో. ఈ లోకంలో ఆకాశ పక్షులకు స్థలాలున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, కాని నన్ను వెంబడించకూరితే నాకు సిలువలోనే స్థలముంది, తలవాల్చుకోవడానికైనా ఇక్కడ స్థలం లేదు. ఒకవేళ నువ్వు అట్లాగా సిలువ ఎత్తుకుని నన్ను వెంబడింప కోరితే రావచ్చు, కాని లోకంలో ఒక గొప్ప స్థితి కావాలని కోరితే నీవు నన్ను వెంబడించలేవు. తర్వాత ప్రభువే ఒక అతన్ని చూసి అంటున్నాడు, నన్ను వెంబడించు అని పిలిచాడు. అతనన్నాడు, నా తండ్రిని సమాధి చేసుకొని వస్తాను, అనగా నాకు కొంచెం బాధ్యతలున్నాయి, నా తండ్రి ముసలివాడు, ఆయన యొక్క క్షేమాన్ని చూడాలి, అదంతా నా బాధ్యత తీరిన తర్వాత వస్తానంటే ప్రభు అంటున్నాడు, మృతులు తమ మృతులను ప్రాతిపెట్టుకుని నిమ్ము, నీవచ్చి నన్ను వెంబడించు, దేవుని రాజ్యం ప్రకటించు. ఇటువంటి పనులు అందరూ చేస్తూనే ఉంటారు, కాని నీవు నన్ను వెంబడింపగోరుతున్నావు గనుక నీవు తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రులను వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది. వారి మీద ఉన్న ప్రేమ కంటే నా మీద నీ ప్రేమ ఎక్కువగా ఉండవలసి ఉంటుందని అన్నారు. మరొకసారి ఇంకొక ఆయన ప్రభువుని వెంబడింపగోరి, నేను నీ వెంట వస్తాను, ఇంటికి వెళ్లి సెలవు తీసుకొని వస్తాను అని అన్నాడు. ప్రభు అన్నాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కు చూచువాడు నాకు పాత్రుడు కాడు, నన్ను వెంబడించలేడు. ఆ కొద్ది సమయంలోనే మీరు వెనక్కి పోయి కొన్ని పనులు సరిపెట్టుకుని సెలవడిగి రావాలంటే మీ మనసు మారొచ్చు, కాని నిజంగా నిన్ను వెంబడించాలని ఆశ ఉంచే నిన్ను నీవు కాదనుకుని నీ సెలవునెత్తుకుని నన్ను వెంబడించు. నాగటి మీద చెయ్యి పెట్టావు, వెనక్కు చూడొద్దు. నువ్వు నన్ను వెంబడించువాడువుగా ఇష్టపడ్డావు, ముందు వైపే చూడు, నా వైపే చూడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు శిష్యులుగా ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. ఆయన ప్రేమ చొప్పున మనకు రక్షణ ఉచితం. పశ్చాత్తాపడి పాపక్షమాపణ కొరకు అడిగితే రక్షణ ఉచితం, కాని యేసు మార్గంలో నడవాలంటే శిష్యత్వం ఖరీదైంది, దానికి వెల చెల్లించాలి. కనుక ఎటువంటి ఖరీదు, ఆయన పెట్టిన షరతులేంటో మనము ఒకటి రెండు వాక్యాలు చదువుదాం. లూకా సువార్త 14:28 నుంచి ఇలాగు వ్రాయబడి ఉన్నది. ఎవరైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రును తన ప్రాణమును సహితం ద్వేషింపక ఉంటే వాడు నా శిష్యుడు కానేరడు. దేనికైనా సిద్ధంగా ఉండడానికి, దేన్నైనా పోగొట్టుకుని యేసు వెంబడి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే ఆయన శిష్యులంగా ఉండగలం. అది ఆయన షరతు. ఎప్పుడైతే ప్రభువును ఎక్కువగా ప్రేమించి వెంబడింపగోరుతామో అప్పుడే మన తల్లిదండ్రులను సరిగ్గా ప్రేమించగలం, మన కుటుంబాన్ని సరిగ్గా ప్రేమించగలం. కానీ వాళ్లే మనకి ముఖ్యమైతే మన జీవితాల్లో కొన్ని అవకతవకలు రావచ్చు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యునిగా ఉండు వారికి పెట్టినటువంటి షరతు ఒకటి మనకు చూశాం. ఇంకొక మాట ప్రభు చెబుతున్నాడు అదే వాక్య భాగంలో, లూకా సువార్త 14:33. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టనివాడు నా శిష్యుడు కానేరడు. కలిగిందంతా విడిచిపెట్టి యేసును వెంబడించాలి. కొన్నిసార్లు ఉన్నదానంతటితో యేసును వెంబడిస్తున్నాను, దేవుడు నన్ను బాగా దీవించాడు అని అనుకుంటాం, కాని మనకు కలిగిందే మనకు ముఖ్యమవుతుంది. ప్రభువుని వెంబడించలేం. అప్పుడప్పుడు ప్రశ్న వేసుకోవచ్చు, నేను ఏదైనా యేసును వెంబడించడానికి విడిచిపెట్టగలిగానా? ఏది విడిచిపెట్టాను? అది మనకు ఒక ప్రశ్న, నిజ శిష్యత్వానికి ఒక ప్రశ్న మనం వేసుకోవాల్సింది. ప్రవక్తలకు శిష్యులున్నారు, రబ్బీలు బోధకులనబడిన వారికి శిష్యులున్నారు, వారు తర్వాత ప్రవక్తలయ్యారు, తర్వాత బోధకులయ్యారు. కాని యేసు శిష్యులు యేసు శిష్యులుగానే ఉండిపోతారు. ఆ శిష్యునిగా కొనసాగడం, క్రీస్తుకు సాక్షిగా ఉండడం. శిష్యునికి గుర్తులున్నాయి. ఏం గుర్తులు? యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభు ఇలాగంటున్నాడు, 31-32 వచనాల్లో, యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. సత్యాన్ని వెతుకుతున్నాం, సత్యాన్వేషణ. యేసు యొక్క మాటలను మనం గ్రహించి ఆ మాటలు మన యందు కలిగి ఉండి దానికి విధేయులమై ఉంటే నిజముగా యేసు శిష్యులమే. యేసు యొక్క మాటలు మనలో ఉంటే మనం యేసు శిష్యులం. ఇంకా ఏముంటే మనం యేసు శిష్యులమని ఇతరులు గ్రహించగలరు? యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో ఈ మాట ప్రభు చెబుతున్నాడు, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఒకని ఎళ్ళ ఒకరికి ప్రేమ. కొన్నిసార్లు అసూయ కనపడుతుంది, ఒకరి ఎళ్ళ ఓర్వలేనితనం కనపడుతుంది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు ఒకని ఎళ్ళ ఒకరు ప్రేమ గలవారి ఉండిన ఎడల మీరు నా శిష్యులయ్యుందరు. నేను ఏ శిష్యునిగా ఉండగోరుతున్నాను, యేసును వెంబడింపగోరుతున్నాను. ఆయన వెంబడించుటలో నేను ఆయన వాక్యాన్ని నా హృదయమందు పెట్టుకోవాలని ఆయన కోరుతున్నాడు. ఆయన ప్రేమను నేను కలిగి ఉండాలని కోరుతున్నాడు. అప్పుడు మరణమును జయించిన ఆయన జీవం నాలో ఉంటుంది, నేను యేసులో ఉంటాను, ఆయన శిష్యుడిగా ఉంటాను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.
మీరింతవరకు దైవజనులు అజరయ్య గారి దేవుని సందేశాన్ని విన్నారు. మీరు వినిన విషయాలను గూర్చి ఇంకా తెలుసుకొనగోరిన ఎడల మాకు వ్రాయండి. మా అడ్రస్: జీవమార్గం, పోస్ట్ బాక్స్ నంబర్ 77, ఖమ్మం 507001, ఆంధ్రప్రదేశ్. మా అడ్రస్ మరొకసారి: జీవమార్గం, పోస్ట్ బాక్స్ నంబర్ 77, ఖమ్మం 507001, ఆంధ్రప్రదేశ్.